మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ ద్వారా మీకు అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ వారి దివ్యానుగ్రహ ఆశీర్వాదములు సర్వులపై ఎల్లవేళలా ప్రసరించాలని స్వామిని ప్రార్థిస్తూ ప్రపంచ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి ఆలవాలమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం ప్రతి గురువారం రేడియో సాయి ఏషియా స్ట్రీమ్ లో ప్రసారమయ్యే ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు బృందం నుండి గణేష్ మీకు అందిస్తున్న శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య ప్రసంగాలలో మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలను అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పద్యాల రూపంలో మనకి వివరిస్తారు. తమ దివ్యోపన్యాసం ప్రారంభంలోనే కాక మధ్య మధ్యలో కూడా వాటిని చేరుస్తూ తత్వ ప్రబోధాన్ని మనకి అందించారు. స్వామి ఒక పద్యం చెప్పినట్లయితే అది చదవగా చదవగా వాటిలోని నిగూఢమైన అర్థాలు మనకు గోచరమవుతాయి. పద్యలోకానికి సాక్షాత్ సాయి సరస్వతియే వన్ని తెచ్చినట్టు మనకి అనిపిస్తుంది. ఈనాడు మనం మొట్టమొదటిగా స్వామి పద్యాల గురించి ప్రముఖ రంగస్థల నటులు నాటక రచయిత శ్రీ మీగడ రామలింగస్వామి గారితో సంభాషణ ద్వారా స్వామి రచించిన ఆసువుగా పాడే పద్యాల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిచయ కార్యక్రమం విశాఖపట్నం ప్రేమవాణి డిజిటల్ స్టూడియోలో ప్రత్యేకంగా రికార్డు చేయబడింది.
ఓం శ్రీ సాయిరాం. డాక్టర్ మీగడ రామలింగస్వామి గారు ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ప్రసిద్ధ కవి, ప్రఖ్యాత రంగస్థల కళాకారుడు, పద్య కవితలో దిట్ట రచయిత, వక్త. స్వామివారి సమక్షంలో శ్రీకాకుళం జిల్లా పత్తియాత్రలో పాల్గొని శ్రీకృష్ణ పాత్రధారిగా తన పద్య కవితతో పత్తిసును మెప్పించి వారు ఆశీస్సులు పొందారు. ప్రభుత్వ పరంగా 19 నంది అవార్డ్స్ ఏ కళాకారుని కూడా ఇంతవరకు రాలేదు. ఆ నంది అవార్డ్స్ పొందడం స్వర్ణ కంకణం ధారి, స్వర్ణ కిరీటం ధారి కూడా వారే. డాక్టర్ రామలింగస్వామి గారు, స్వామివారు తన దివ్య ప్రసంగం ప్రారంభించే ముందర ఒక పద్యం చదువుతారు, ఆకని ముగించేటప్పుడు చక్కటి భయం చేస్తారు. ఈ పద్య కవిత దాని తాలూకు విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా?
మనకు 1000 ఏళ్ల ప్రాభవం కలిగినటువంటిది పద్యం. ఈ పద్యం ఎవరు చదివినా చాలా హృదయంగా ఉంటుంది, అనవద్యంగా ఉంటుంది. అనవద్యము అంటే ఏ దోషము లేకుండా అనర్థం. కాబట్టి పద్యములోనే ఒక ఇంపుదనం మనకు వినిపిస్తుంది, ఎందుకంటే అది ఛందోబద్ధమైంది కాబట్టి. ఛందస్సే చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరు చదివినా ఆ పద్యాన్ని చాలా గొప్పగా ఉంటుంది. ఉదాహరణకి,
చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు
అని మహాభక్త కవి పోతనగారు సెలవిచ్చారు. ఈ పద్యం వినడానికి ఎంత హాయిగా ఉందో ఒక్కసారి ఆ భావాన్ని గాని మనం పరిశీలిస్తే, మనిషి మనీషిగా ఎదగాలంటే, మనిషి ఉన్నతమైనటువంటి విలువలకు వెళ్లాలి అంటే, చేరాలి అంటే ఇందులో విశేషం చాలా స్పష్టంగా చెప్పారు. పద్యం చూడ్డానికి చాలా చిన్నదిగానే కనిపిస్తోంది. భక్తి అలాగే ప్రేమ, దయ, ఈ గుణాలన్నీ, మూడు గుణాలని స్పష్టంగా చెప్పారు. మహోన్నత మానవ విలువలకు దర్పణం ఈ పద్యం. మనిషిగా పుట్టినవాడు శివుని పూజించే విధానం, అలాగే విష్ణుని ఆరాధించే విధానం, అంతేకాకుండా దయయు సత్యము, సత్య సంభాషణం, మనస్సులో దయ, ఈ గుణాలు మనిషికి ఉంటే చాలా గొప్పవాడవుతాడు, మహోన్నత మానవ విలువలకు దర్పణంగా ప్రభాసిస్తాడు. అదే మనకి స్వామివారు ప్రతి విషయంలో, ప్రతి ఆధ్యాత్మిక ప్రవచనంలో, ప్రతి దివ్య సందేశంలో మనకి ప్రత్యక్షలోనూ ప్రత్యక్షీకరించారు. కాబట్టి పద్యం అంత ఉదాత్తమైనది, పద్యం అంత గొప్పది. కాబట్టే స్వామివారు ప్రతి సందేశంలో కూడా వారు పద్యంతోనే ఆరంభిస్తారు, పద్యంతోనే ముగిస్తారు. మనందరికీ తెలిసినటువంటిది
ఈ పద్య కవిత హృదయ రంజకంగా ఉంటుంది. అయితే భగవాన్ సత్యసాయిబాబా వారు ఎన్నో ప్రబోధనలు చేశారు. వారి అవతారతంత్ర గురించి మాకు పద్య రూపంలో కొంత తెలియజేస్తారు.
స్వామివారి పద్యమే అవతార తత్వాన్ని చాలా స్పష్టంగా. ఇందులో ఒక విషయం ముందు చెప్పుకోవాలి, అవతార తత్వం గురించి వారు చెప్పినటువంటి దానికంటే ముందు, పద్యం కొంచెం సంస్కృత పద భూయిష్టమయ్యేసరికి సామాన్యులకు అర్థం కాదు. స్వామివారు బాబాగారు సామాన్యులకు ధీమాన్యులకు ఇద్దరకు అర్థమైనటువంటి పద్ధతిగా వారు పద్యం, ఏ పద్యాన్ని చదివినప్పటికీ కూడా, ఏ పద్యాన్ని వారు చదివి మనసులో ఉండి అది ఆవిర్భావం అయినప్పటికీ ఆ పద్యం ఎంత హాయిగా ఉంటుంది అని చెప్పడానికి దానికి వేరే వ్యాఖ్యానం అక్కర్లేదు. ఎలాగో చూడండి, వారి తత్వాన్ని వారే చెప్తున్నటువంటిది.
అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు, సన్మార్గమును వీడి చెరియించువారల పట్టి కాపాడుటే వ్రతము నాకు, బీద సాదలకైనా పెను బాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు, అనగ పేరుంది నాయండ నలరు వారిని ఎన్నడును మరువని వాడనన్న మాటను ఎట్టి కుచితము మదికి నే నేర్పకుందు, అట్టి నా పేరు చెడుట ఎట్లగును భువిని, అట్టి నా పేరు చెడుట ఎట్లగును భువిని.
బీద సాధలకైనప్పటికి కూడా పెను బాధల్ని తొలగించి కాపాడుతానని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ముత్తుగారు ఇంకో పద్యాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి, చాలా అలతి అలతి పదాలతో, చిన్ని చిన్ని పదాలతో.
అడవిలోనున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నటేటనున్నను మదిని సాయి నిన్ను మరువడెపుడు ఓ
పంచభూతాల్లో ఎక్కడున్నప్పటికి కూడా సాయి అని పిలిస్తే చాలట, నేను వస్తాను నిన్ను కాపాడతానయ్యా అని ఇంతకంటే స్పష్టంగా అవతార విశేషం ఏమని చెప్పగలం?
స్వామివారు విశ్వవ్యాప్తంగా తన సందేశాన్ని అన్ని విధాలుగా అందిస్తూ మనకి సర్వమత సమానత్వం గురించి ఎన్నో బోధించారు. అందుకు మేము ఏం చెప్తామంటే సర్వమత సామరస్యమే సాయి మతము, సర్వమత సామరస్యమే సాయి మతము అని చెప్తుంటాం. ఈ మతాల వల్ల అంతా కూడా కోట్లాట్లు ఎవరైనా జరుగుతున్నది కాదు, అన్ని మతాలు ఒకటే సుమా అని చెప్పి చాలా చక్కగా ఎన్నో పద్యాలు తెలియ రంజింపు చేశారు. అవి మనకోసారి తెలియజేస్తారా?
తప్పకుండా. సర్వమత సమానత్వం అని మనం కావాలి అని చెప్పడం, మనం చెప్పడం వేరు. స్వామి అనేక రకాలైనటువంటి మనుషుల తాలూకా మనఃప్రవృత్తుల్ని చూసుకుని ఎప్పుడూ ఇన్ని విధాలుగా చెప్పినప్పుడు కూడా మనిషి అనేది సందేహంతోనే ఉంటాడు. ఎందుకంటే దేహంతో ఉన్న మనిషికి సందేహాలు చాలా తప్పదు కాబట్టి, ఎన్ని చేస్తున్నా ఎన్ని చూస్తున్నా సరే ఎక్కడో ఒక చోట ఆ మనస్సుకి మాలిన్యం అనేది అంటుతుంటుంది. అది మానవ సహజం. అందుకనే స్వామి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ చాలా చక్కగా సర్వమతాలు ఒక్కటేనిరా అబ్బాయి అని ఆయన చాలా స్పష్టం చేశారు. వారి మాటల్లోనే ఒక్కసారి మనం వారి పద్యాల్లో ఛందోబద్దమైన పద్యం, ఛందస్సు అంటేనే అధికార ముద్ర వేసినట్టు. మామూలుగా మాటలన్నీ చెప్తే నిలబడవు, మాటలు ఉపన్యాసాలు గంటల తరబడి ఇచ్చినప్పటికి కూడా అవి నిలబడవు. కానీ ఒక పద్యం గాని వస్తే, నోటంట వస్తే, అది మనకు వస్తే వెంటనే అది జీవితాంతం మనసులో నాటుకుపోతుందనే ఉద్దేశంతోనే ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నప్పటికి కూడా, ఇన్ని దివ్య సందేశాలు ఇస్తున్నప్పటికి కూడా ఇవన్నీ కూడా నిక్షిప్తం చేశారు పద్యాల్లో అని మనం భావించవచ్చండి. చూడండి ఎంత గొప్పగా చెప్పారు సర్వమత సమానత్వం గురించి.
అల్లాయంచు మహమ్మదీయులు యెహోవాయంచు సత్క్రైస్తవుల్ పుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు శంభుండచు శైవుల్ సదా ఉల్లాసంబునగొల్వా ఎల్లరను ఆయుర్భోగ భాగ్యాది సంపల్లాభంబుల సంగి బ్రోచు పరమాత్ముడొక్కడే చూడుడి ఆయుర్భోగ భాగ్యాది సంపల్లాభంబుల సంగి బ్రోచు పరమాత్ముడొక్కడే చూడుడీ అల్లాయంచు మహమ్మదీయులు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్క మతాన్ని వారు అనుసరించి చేస్తున్నప్పటికి కూడా అందరినీ ఆయుః భోగము భాగ్యము సంపత్ లాభము ఇవన్నీ కూడా సంపల్లాభంబు వసంగి అనేకమైనటువంటి ఇచ్చినటువంటి వాడు ఎవడయ్యా అంటే ఒక్కడే ఆ పరమాత్మ స్వరూపుడు ఒక్కడే. మీరందరూ అనవసరంగా ఇబ్బంది పడకండి, ఇంకొక సందేహాలు పెట్టుకోకండి అని చాలా స్పష్టంగా అద్భుతమైన పద్యంలో వారు సెలవిచ్చారండి. ఇంకోటి అంటున్నారు,
మతములన్నీయు వేరు మార్గంబు ఒక్కటే వస్త్రభేదము వేరు దారమొకటే శృంగారములు వేరు బంగారమొక్కటే.
ఇన్ని ఆభరణాలు మనం చేయించుకున్నప్పుడు కూడా బంగారం మాత్రం ఒక్కటే.
పశుల వన్నెలు వేరు పాలు ఒకటే జీవ జంతులు వేరు జీవుండు ఒక్కటే కులములన్నీయు వేరు పుట్టుక ఒకటే.
ఎన్ని కులాలైనప్పుడు కూడా పుట్టుక మాత్రం ఒకటే.
దర్శనములు వేరు దైవము ఒక్కటే పూల వన్నెలు వేరు పూజ ఒకటే తెలియలేకను మానవుల్ తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబంధబద్ధులైరి ఇంతకన్నను వేరెద్దిరుక పరతూ సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
ఇక్కడ పాదమంతా ఒకే సమాసం వేశారు. ఉన్నదంతా కూడా ఎవరికైనా ఇబ్బంది పడతారేమో అని, ఎవరికి అర్థం కాదేమో అని చక్కని చక్కని చిక్కని తెలుగు తెలుగు మాటల్ని హాయిగా వేశారు.
సాధు సద్గుణగణ్యులు సభ్యులారా, మతములన్నీ వేరు మార్గము ఒక్కటే, వస్త్రభేదము వేరు దారమొకటే.
ఎక్కడికక్కడే దృష్టాంతాలు చూపించి ఎన్ని విధాలుగా శృంగారు అనేకమైన ఆభరణాలు చేయించుకుంటాం, బంగారం ఒక్కటేనరా, కానీ పశులు అవన్నీ వేరు పాలు ఒక్కటే. ఎక్కడ ఏమీ మనం చెప్పక్కర్లేదు, వ్యాఖ్యానం చేయక్కర్లేదు, విశ్లేషించక్కర్లేదు. ఆ పద్యం అలా హాయిగా చదివితే అలా ఎంతో హాయిగా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు ఇంకోటి,
విష్ణువే గొప్పని వైష్ణవులను చూండ,
విష్ణువే గొప్పని వైష్ణవులను
శంభుండు గొప్పని శివులనగా, గణపతి గొప్పని గాణాపతులు పల్క, శారద గొప్పని చదువరులనా, అల్లా ఘనుండని ఆ తురకలు చెప్ప, శాక్తేయులందరూ శక్తి అనగా, నేను గొప్ప యటనుచు నాదు భక్తులు చెప్ప.
అక్కడ వారిని కూడా విడిచిపెట్టలేదు. అక్కడే లేదు లేదు వీళ్ళందరూ కాదు, మా సాయే గొప్ప అని ఎవరని అంటారు అంటారు అన్నా సరే అని చెప్తున్నారు.
నేను గొప్ప యటనుచు నాదు భక్తులు చెప్ప, అందరొక్కటే అని కొందరనగా.
భిన్న మతాలు
సర్వమత సమ్మతముగా, సత్యమైన బ్రహ్మమొక్కటే అని మీరు పలుకవలయు, బ్రహ్మమొక్కటే అని మీరు పలుకవలయు, ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతూ సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా. విష్ణువే గొప్పని వైష్ణవులను చుండ, నేను గొప్ప యటనుచు నాదు భక్తులు చెప్ప, బ్రహ్మమొక్కటి అని మీరు పలుకవలయు.
చాలా స్పష్టంగా చెప్పారు, బ్రహ్మం అనేది ఒక్కటే. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా మీరు నా సందేశాన్ని అందుకుని అందరూ హాయిగా బ్రహ్మం అనేది ఒక్కటేనయ్యా అని చెప్పాల్సినటువంటి బాధ్యత మనసుల్లో స్థిరంగా నాటుకోండి అని స్వామి చాలా స్పష్టంగా చెప్పారు. సర్వమత సమానత్వాన్ని ప్రత్యక్షరంలోనూ ప్రత్యక్షీకరించారు బాబావారు.
చాలా చక్కగా పద్యాన్ని ఆలాపించారు. భగవాన్ సత్యసాయిబాబారు నేటి మానవాళ్ళందరికీ కూడా సత్యధర్మ శాంతి ప్రేమలతోటే ప్రపంచమంతా నిలబడుతుంది, ఇంకేదీ కాపాడలేదు. సత్యధర్మ శాంతి ప్రేమలతోటే అందరూ కూడా మనం నిత్య జీవితంలో పాటిస్తే ప్రపంచం అంతా కూడా మనుగడ బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉంటారు. వీటిని మానవతా విలువలని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఈ మానవతా విలువల్ని స్వామివారు ఒక వేదంగా అందించారు, అదే ఎడ్యుకేర్ అని అంటూ ఉంటాం. ఈ సత్యధర్మ శాంతి ప్రేమల గురించి స్వామివారు ఏమన్నారు తెలియజేస్తారా?
ప్రపంచంలో ఇవాళ ఈ మూడు గుణాలు లోపించడం వల్లే విపరీత బుద్ధులు కలిగి ఎవరిని ఏమి చేస్తున్నారో అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. స్వామివారి ఇవన్నింటినీ క్రాంతదర్శులు వారు, వారు అన్ని వారికి తెలియని విషయం లేదు కాబట్టి వారు ముందే ఊహించి చెప్తున్నారు.
గుణములేని సుతుడు గురిలేని విద్యలు, నీతి లేని జాతి నిష్ఫలంబు, శాంతి లేని జీవి శిశిలేని నిశిశుమి, వినుము భారతీయ వీరసుతుడా. గుణములన్నిట సత్యము గొప్ప సుమ్మి, ఎల్లలోకములందు రంజిల్లుచుండు, సత్య సంస్కృతులమృతంబు సరణి నుంది, ఆత్మ వెలయిల్చువాడే పుణ్యాత్మకుండో.
మీరు చెప్పినట్టుగా ఎక్కడా దేనికి కూడా మనం మళ్లీ చెప్పక్కర్లేదు, అంత చాలా అర్థమయ్యే రీతిలో వారు చెప్పారు.
ప్రేమ రూపము బ్రహ్మంబు, ప్రేమమయము
ప్రేమ ప్రేమతో సంధింప నీమమగును. ప్రేమను ప్రేమతో సంధిస్తే నీమమైపోతుందట. కాన ప్రేమను పూర్తిగా కలిగియున్న అద్వితీయము చందగా అర్హుడగును. పూర్ణ ప్రేమ ఎందే పుట్టును సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి క్షాత్రమబ్బు ప్రేమ తెలియకు క్షేమంబు లేదకో సత్యమైన బాట సాయి మాట. సత్యమైనటువంటి బాట మార్గము సాయి మాట. ఇలా ఒక్కొక్కటి 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 స్వామివారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక భూతదయ అంటే ఒక పద్యం తమకు మనవి చేస్తున్నాం. సర్వభూతదయకు సాటి పుణ్యము లేదు హింసబోలు పాపమెందు లేదు నారు పెట్టిన యతడు నీరు పోయకపోడు ఉన్న మాట తెలుపుచున్న మాట. హింస కంటే పాపం లేదన్నారు భూతదయ కంటే. సర్వప్రాణుల యందు దయ కలిగి ఉండడం కంటే ఇంకో పుణ్యము లేదే లేదన్నారు. అదే పుణ్యము, ఇదే పాపం అని చెప్పేసి చాలా వేదార్థాన్ని అనేక పురాణ సారాన్ని రెండే రెండు పాదాల్లో రెండు పాదాలతో నడుస్తున్నటువంటి మనుషులకు అర్థం కావాలని ఎంత గొప్పగా సెలవిచ్చారు చూడండి. ధన్యవాదాలు సాయిరాం.
విన్నారు కదా స్వామి పద్యరత్నాల గురించి శ్రీ మిగడ రామలింగస్వామి గారి వివరణ. ఇప్పుడు స్వయాన సాయి భగవానుడు తమ మధుర గళంలో ఆలపించిన ఈ పద్యాన్ని విందాం.
శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు వేదసమ్మతమగు విప్రులారం. శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు వేదసమ్మతమగు విప్రులారం. దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రకిమించు రాజాది రాజులారా. దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రకిమించు రాజాది రాజులారా. ధనధాన్యము కలిగి ధర్మగుణంబుతో వరలు చుండెడి ఆర్య వైశ్యులారా. ధనధాన్యము కలిగి ధర్మగుణంబుతో వరలు చుండెడి ఆర్య వైశ్యులారా. వ్యవసాయ వృద్ధి చే వ్యవసాయ వృద్ధి చే వర్ధిల్లు చుండియు సుఖజీవనము జేయు సుద్రులారా. కాలమంతయు ఊరక గడుపనేలా కాలమంతయు ఊరక గడుపనేలా సర్వజన సమ్మతంబుగా సత్యమైన దైవ నామంబుదలు పుడి ధన్యులవుదు.
ద్వాపర యుగంలో గోపికల హృదయాలను తెలుసుకుని మధుర నుంచి ఉద్ధవుని చేత శ్రీకృష్ణుడు గోపికలకు ఒక లేఖ వ్రాసి పంపించిన వైనాన్ని గుర్తు చేసుకుందాం. గోపికలు చదవలేక ఉద్ధవుడినే ఆ ఉత్తరాన్ని చదవమన్నారు. ఆనాడు కృష్ణుడు ఆ లేఖలో వ్రాసిన ఆ సందేశాన్ని చూసి గోపికలకు కృష్ణుడికి మధ్య ఉన్న ఆ దివ్య ప్రేమానుబంధానికి ఉద్ధవుడు చెలించిపోయాడు. కాని మన సాయి కృష్ణుడు ఎంతో మంది భక్తులకు విడివిడిగా ఎన్నో లేఖలు వ్రాసి వాటి ద్వారా వారికి ఆధ్యాత్మికతను బోధించి మరొక్కమారు ప్రతి భక్తునితో తమకు ఉన్న ఆ ప్రత్యేక దివ్యానుబంధాన్ని వెల్లడి చేశారు. ప్రతి ఒక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడిగా ప్రత్యక్షమై సర్వ సృష్టి ఒక రాసలీలగా మార్చివేశాడు. ఆనాడు అదేవిధంగా ప్రతి భక్తునితో, అలా కోట్లాది మంది భక్తులతో వ్యక్తిగతంగా ఒక దివ్య బంధాన్ని ఏర్పరిచి సాయి కృష్ణునిగా తమ రాసలీలను అభివ్యక్తం చేశారు మన సాయీశ్వరుడు. వినండి స్వామివారి ఉత్తరాలపై, అనగా స్వామి వ్రాసిన లేఖలపై ఒక ప్రత్యేక అంశం.
ప్రతి అవతారంలోనూ భగవంతుడు మానవాళిలో మానవతా విలువలు వికసింపచేయడానికి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాడు. శ్రీరాముడిగా ధర్మాన్ని ఆచరించాడు, శ్రీకృష్ణుడిగా గీతా ప్రబోధం చేశాడు, జీసస్గా దీనుల బాధల్ని పంచుకున్నాడు. కాని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి, వారి బాధ్యతల్ని గుర్తు చేయడానికి, వారిలో భగవద్విశ్వాసాన్ని దృఢతరం చేయడానికి సేవామార్గాన్ని తాను ఆచరించి అనుసరించమన్నారు. తమ అమృతవాణితో దివ్య ప్రబోధాలు చేశారు, తమ దివ్య లేఖనితో అసంఖ్యాకమైన రచనలు చేశారు, పాటలతో నాటకాలతో ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. మరింత సన్నిహితంగా భక్తుల హృదయంలో చెరగని ముద్ర వేయడానికి ఆత్మీయతానురాగాలు రంగరించి ఉత్తరాలు రాశారు. ఆ లేఖలు స్వామి మనతో మాట్లాడుతున్నట్టుగా, మన కన్నీరు తుడిచి మనని తల్లిలా బుజ్జగిస్తున్నట్టుగా, చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా, కొండంత ధైర్యాన్ని మన గుండెల్లో నింపుతున్నట్టుగా అనిపిస్తాయి, మనని సన్మార్గంలో మళ్లిస్తాయి. అలాంటి లేఖలలో కొన్నింటిని ఇప్పుడు మనం విందాం. స్వామి అవతారం గురించి ఎంతో మందికి సందేహాలున్నట్టే స్వామి అన్నగారు రత్నాకరం శేషంరాజుగారికి కూడా ఉండేవి. ఆయనకు సందేహ నివృత్తిని చేసి తన అవతార లక్ష్యాన్ని అర్థమయ్యేలా చక్కని పద్యంతో స్వామి లేఖ రాశారు. ఆ లేఖ వినండి.
ప్రియమైన ఆత్మసోదర, నీ జాబు అందినది. సంశయములతోడను ఆవేదనలతోడను గర్భితమైన నీ భక్తి ప్రేమ ప్రవాహములు గమనించితిని. జ్ఞానులు, యోగులు, సన్యాసులు, భక్తులు, ఋషులు మొదలగు వారి స్వభావమును, నడవడుల మర్మమును గ్రహించుటకు సామాన్యజనులకు సాధ్యము కాదు. సామాన్య మనుష్యులు చిత్ర విచిత్ర స్వభావములు కలిగియుండి తమ ముక్కుకు సూటిగా ఇతరుల మనోభావమును గ్రహింపలేక విమర్శించుచుందురు. అది వారికి నైజము. లోకుల నిందాస్తుతులకు చెలింపక తమ ధర్మమునకే తమ నిర్ణయమునకే హత్తుకుని జ్ఞానులు ఉందురు. ఫలముల నొసంగు వృక్షమే రాతిదెబ్బలకు గురియగుచుండుట లోక విదితమే కదా. ధర్మము అధర్మమును నశింపజేయును, అధర్మము ధర్మమునకు అడ్డు తగులును. ఈ యదియే లోకములో పోకడ. ఇట్టి వైపరీత్యము కలగనిచో అది ఒక విచిత్రమే. సత్య విషయంలో గ్రహింపజాలని సామాన్య మానవులను నిరసించుట కంటే వారి అజ్ఞానమునకు జాలిపడవలను. యథార్థమును గుర్తించేటువంటి ఓర్పు వారికి ఉండదు. ఎక్కువ కామక్రోధముల చేతను, దుర అభిమానముల చేతను వారి మనస్సు పూరితమై ఉండును. అందువలన పూర్తిగా తెలుసుకుంట కూడా ప్రయత్నింపరు. తమ బుద్ధికి తోచినట్లు మాట్లాడుదురు, వ్రాయుదురు. అట్టి మాటలుగాని వ్రాతలుగాని లెక్క చేయకూడదు. ప్రస్తుతము నీవు ఆందోళన చెందనవసరం లేదు. సత్యమెన్నటికైనను జయించును, అసత్యము అపజయము పొందును. ఆదియందు అసత్యము జయించినట్లు కనపడినను క్రమముగా నశించును. అంతిమ విజయము సత్యమునకే లభించును. మహాపురుషులు పూజలకు పొంగరు, అవమానాలకు ఆందోళన పొందరు. ఏ ధర్మశాస్త్రములందును జ్ఞానుల లక్షణములు ఇట్టివనియు వారి నడవడిక ఇట్లా ఉండవలను అనియు శాసించి ఉండలేదు. తాము అనుసరించదగు విధానములను వారే తెలుసుకుందురు. వారి స్థిత ప్రజ్ఞయే పవిత్ర లోక సంగ్రహ కర్మములను వారి చేత చేయించును. ఆత్మవిశ్వాసము, లోక కళ్యాణము అను ఈ రెండే మహాపురుషుల నైజ ధర్మములు. శిష్యులను ధర్మాచరణ నిష్ఠులుగా ఉనర్చుచు నైహి కాముష్మిక ఫలముల నందునట్లు గ్రహించుచుందురు. ఆత్మవిశ్వాసము, లోక సంగ్రహ కర్మమును ఈ రెండు నియములకు బద్ధుడనై ఉండు నన్ను గూర్చి నీవు ఆందోళన చెందనక్కరలేదు. నిందాస్తుతులు శరీరమునకే గాని అంతరాత్మను అంటనేరవు. ప్రజానీకము నుద్ధరించి శాశ్వత ఆనందమును సమకూర్చుటయే నా అవతార ప్రయోజనము. ధర్మ మార్గము నుండి దూరులైన మానవులను సంస్కరించి పునః ధర్మాచరణ పరాయణను చేసి సంరక్షించవలను అనియే నా నిర్ణయము. అదే నా ప్రతిజ్ఞ. నిరుపేదల బాధలను నివారణ చేసి సుఖ సంతోషములను వారికి అందించవలను అనుటయే నా ఆశయము. నన్నే నమ్మి పూజించు నా భక్తుల రక్షణే నా విహిత ధర్మము. నా భక్తులు సుఖ దుఃఖములందును లాభ నష్టములందును మాన అవమానములందును సమదృష్టి కలిగి ధీరులై ఉండవలను అన్నదే నేను బోధించు భక్తి మార్గమునందలి రహస్యము. నన్ను అనన్యగతికులై నన్నే నమ్ము నా భక్తులను ఎన్నడూ నేను విడువను. ఇట్టి లోక కళ్యాణ కర్మనిష్ఠుడనై ఉన్న నాకెవరును విడిచేయదలరు. అనుచిత భాషణములను ఎన్నడూ లెక్క చేయకుము. పరులు తమ్ము పొగిడినంతనే ఔన్నత్యము మహాత్ములకు లభించదు. అల్పులు అనినంత మాత్రమునే అల్పత్వము సిద్ధింపదు. నల్లమందు గంజాయి సేవించుచు యోగులమని చెప్పుకున్నటువంటి వారును తమ ఆడంబరమును సమర్పించుకున్నటకై శాస్త్ర ప్రమాణములను వల్లెవేయువారును తమ కుతర్క నైపుణ్యమునకు అపార్థ శాస్త్ర పాండిత్యమునకును నుబ్బి తబ్బిబ్బులగుచుండు పండిత మన్యులను నిందాస్తుతకు చెలింతురు. అవతార పురుషులను గూర్చియు జ్ఞానులు గూర్చియు రచింపబడిన జీవిత చరిత్రలను చదివేయుందువు గదా. రామ కృష్ణావతార చరిత్రల్లో ఎందరెందరో దుష్టులు వారిపై ఎన్నెన్ని నిందలు మోపియున్నారో నీవు చదివే ఉందువు. ఆనాడు ఈనాడు అని తెలుపనేల సర్వకాలములందును సజ్జనులను దుయ్యబట్టుటే దుర్జనుల లక్షణమని గ్రహింపు. కావున అట్టి విషయములకు విచారింపవద్దు. ఏనుగులను నక్షత్రములను చూచి కుక్కలు మరుగుచుండును అన్నటువంటి సామెత నీవు వినలేదా? ఎంతకాలం ఈ దుష్ప్రచారము నిల్చును? నిజము నిలకడమీద తెలియును, సత్యము జయించును. నా సంకల్పమును నా సందేశమును విడువను. నేను నా కార్యమును జయప్రదముగా నిర్వర్తించగలను. ఇందను కురించగలుగు మాన అవమానములను నిందాస్తుతులను సమభావముతో ఎదుర్కొందును. నిజముగా అంతరంగములో నిర్వికారుడనై ఉన్నాను. బాహ్య ప్రపంచము కొరకే నా నటనమంతయు. లోక సంరక్షణార్థము అవతరించితిని. ప్రజలకు తెలుపుట కొరకే నేను ప్రజలతో కలిసిమెలసి వ్యవహరించుచుండుట. నేను ఏ దేశముకు కట్టుబడలేదు, ఏ నామముకును నేను కట్టుబడను. నాది నీది అను భేదమే నాకు లేదు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. ఎచ్చటికి పిలుచుకుని పోవలేను అన్నను పోయదను. ఇది ఏ నా ప్రథమ శపథము. ఇంతవరకును ఈ విషయములు ఎవ్వరికీ తెలుపకుంటని ఈ మాయా జగత్తునకు దూరముగనున్నాను. మానవ ఉద్ధారణ కొరకు మాత్రమే కృషి సల్పుచున్నాను. నా మహిమను ఎంతటి వారైనను కనుగొనలేరు. మున్ముందు నీవే నా అద్భుత మహిమలు గాంచెదవు. భక్తులకు దృఢ విశ్వాసమును నమ్మకమును తితీక్షయు ఉండవలయు. ఈ విషయములను ప్రచురింపవలను అన్నటువంటి కుతూహలము నాకు ఏనాడూ లేదు. కాని జవాబు వ్రాయకున్న బాధపడుదువని ఈ విషయములు జవాబులో చేర్చితిని. ఇంతియే ఇట్లు నీ బాబా.
ఇప్పుడు శ్రోతలు, 1962 సంవత్సరం జనవరి 21వ తేదీన పూర్తిగా నిస్సహాయ స్థితిలో తన వృత్తియందును కూడా నమ్మకము పోగొట్టుకున్న ఒక వేద పండితులకు స్వామి వ్రాసిన లేఖ సారాంశమును విందాం.
పామరులకే కాదు, వేదశాస్త్రాలు వల్లించిన పండితులకైనా ఒక్కొక్కప్పుడు అనుకున్నవి నెరవేరకపోతే అవతారమూర్తులపైన విశ్వాసం సడలిపోతూ ఉంటుంది. ప్రసిద్ధ విద్వాంసులు బ్రహ్మశ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రి గారికి కూడా అలాంటి అనుభవం కలిగి విశ్వాసం సడలిపోతున్న తరుణంలో వారిలో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి స్వామి బ్రహ్మశ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రి గారికి వ్రాసిన ఈ ఉత్తరాన్ని వినండి.
నాయనా, జీవితము విచ్చలవిడిగా ఏ ఆటంకములు లేక సంచరించు సమయమునందు సర్వము వారి వారి సంకల్పములే అని సర్వేశ్వరుని సహితము స్మరించకుండుట అడుగడుగున ఆటంకములు అశాంతులు అడ్డు తగిలిన ఏమి జీవితము అని పెదవి విరుచుట, ఇది మానవత్వము అందున్నటువంటి అవివేకతత్వమే కదా. అట్టి మానవ కోటికి చెందినవాడవే కదా నీవు కూడను. కాన నీకును అడుగడుగున అశాంతియే ఆవేశించుచుండుట చేత అట్టి విసుగు రావటము ఆశ్చర్యమే కాదు. బంగారు మనిషికి రాక మానుకు కష్టాలు వస్తాయా? వచ్చినను మాను చెప్పుకున్నటువంటి చైతన్యమునా లేదు? మానవ జీవితము అమృతత్వమైన ఆనందమును అఖండమును అందించేటువంటి తత్వం అయినప్పటికీ ఆవేశించిన మనోబుద్ది అహంకారములు ప్రకృతిని ప్రకృతి వాంచలకు బానిసలై ఆత్మతత్వమును మరుగుపరుచుకొని మురిగిన నీటిలో మునిగి తేలుట చేత అశాంతి ప్రశాంతులు అనుభవించుచు ఆనంద దుఃఖములను ఆలవాలములు అస్థిరమైన భావనములు అల్లాడుచుండును. అంతమాత్రమునకే నీవింత కంగారు పడినా నీ ఆత్మతత్వమునకు ఔచిత్య భంగము కలిగించిన వాడవు అగుదు. ఇన్ని వేదశాస్త్ర పురాణ ఇతిహాస ఉపనిషత్తులను బుర్రయందు ఉంచుకుని ఏమీ తెలియని బూడిదవలే తలంచుట తప్పించుట విలపించుట నీకు తగదు. అట్టి పవిత్ర భావములనే నీవు వికసింపచేయవలను. ఒక ధనలోభమునకు తనువున కృంగిపోవుట ఎందుకు? సర్వచింతలను మానవ మనోదౌర్బల్య రోగమును రూపుమాపునటువంటి ధన్వంతరి అయిన భగవన్ నామమును నాలుకపై నాట్యమాడించక కష్టము దుఃఖము అశాంతి అని వాటి స్మరణ నీకు ఎందుకు? ఇన్ని సద్విద్యలన్నీ ఉండియు వాటి విలువలను వాటి అనుభవమును నీవు దృష్టియందు ఉంచుకనక కేవలము నీటియందు ఉచ్చరించుటే దేహమున ఆచరించుటే ప్రధానము అని గొప్ప తృప్తితో కాలమును గడుపుచున్నావు. కనుక ఇన్ని బాధలు నిన్ను హింసించుచున్నట్టు తలంచుచున్నావు అనుభవించుచున్నావు. నిజముగా ఇట్టివి కేవలము ప్రకృతి సంబంధమైన అశాంతి అనుభవములే. నా ఆత్మ ఆనందమును ఏమియూ అడ్డుపెట్టలేవు అని దృఢముగా గాఢమైన విశ్వాసముతో కొండ విరిగి నెత్తిన పడినను ప్రకృతి సంబంధమునకు అంటగట్టగా ఆత్మానందమును మననము చేసిన నీకెంత సుఖము ఎంత హాయి. బంగారు ఇతరులకు చెప్పుట సులభం, కాని అందులో అనువంత అయినను అనుభవమును తెచ్చుకునుట అతి కష్టం. స్వామికి సర్వమూ తెలియుననియు స్వామి సర్వాంతర్యామి అనియు కంటవలి కొట్టి చెప్పుదు. ఆ అనుభవము నీలో ఎందుకు మరుచుదు? నాకు తెలియదా, మొన్న నీవు మీ తండ్రిగారి దగ్గరకు పోయే సమయమున మీ భార్య మన కష్ట నష్టములు స్వామికి వ్రాస్తాను అనగా వీలులేదు వ్రాయవద్దు అని ఎందుకు అంటివి? నాకు తెలియదా? ఆమె తెలిపిననే నాకు తెలియవచ్చునా? పిచ్చి బంగారు, రామాపురం పోయి ఆదాయం కంటే నష్టమే ఎక్కువ చేసుకుని వస్తివి. నా విద్యలంతా వృధా, నా అనుభవమంతా నిష్ప్రయోజనము అని ఊరికే ఆరాటపడవద్దు. ఇంత లోకాన్ని పోషించు నాకు, నిన్ను నీ కుటుంబమును పోషించ కష్టమగునా? నీకు కొన్ని గుణపాఠములు నేర్పుటకే నీకు ఇట్టి ఇక్కట్లు పెట్టుచున్నాను. పఠన ప్రధానము కాదు, ఆచరణ అవసరం. నార పెట్టినవాడు నీరు పోయకపోడు, నీరు పోయిట ఇష్టం లేనివాడు నార పెట్టనే పెట్టడు. కాన ఈ రెండు అవినాభావ సంబంధమైన ఆత్మ జీవత్వములు నా స్వామి నామము ఇంటింటా నాట్యమాడుచున్నదనియు నా స్వామి రూపము కంటి కంటికి కనిపించుచున్నదనియు రాస్తివా? దానికే ఇంత ఆనందము పునరించితివా బంగారు? ఇంటింటా కాదు, ఇంటింటికి సాయినామే భూవలయమై సంచరించును. అంతా సాయిమయం, ఈ జగమంతా బాబామయం అను నామము సార్థకము కాకపోతు. నీవు మాత్రం ధైర్యముగా ఆనందముగా నీ కర్తవ్యమును ఆచరించు, పురుషార్థమును అనుసరించుచు పరమార్థమును అనుభవించు. పర్తీసుడే నీ పాలి పరమేశుడై పైకి ఎత్తును, చేయి విడువడు. ధనవంతులను తూలనాడవద్దు, వారినే కాదు ఎవరినీ ఏ రీతిగా కూడా నిందించవద్దు. సర్వుల లోపల సాయి ఉన్నాడు, కాన సాయినే నిందించినట్లగును. వారి అహంకారములు వారినే ఆవరించునే కాని నిన్ను ఏమీ చేయలేవు. కాన నిజతత్వమును యోచించు, నిన్నెప్పుడునూ విడువను. నీపైనున్న దయా ప్రేమల వల్ల ఇంత రాస్తినే కాని కోపము కాని కష్టము కాని కాదు. బంగారు ఆనందించు ఆచరించు. ఇట్లు నీ హృదయవాసి శ్రీ సత్యసాయి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతార పురుషులు. వారు జనన మరణాలకు బాంధవ్య బంధాలకు సుఖదుఖాలకు అతీతులు. స్వామి పితృపాదులు శ్రీ పెదవెంకమరాజుగారు పరమపదించినప్పుడు ఎందరో భక్తులు తమ సానుభూతిని వ్యక్తపరుస్తూ వ్రాసిన లేఖలకు స్వామి సనాతన సారథిలో వ్రాసిన జవాబు ఈ విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆ లేఖ ఇప్పుడు విందాం.
సానుభూతులు పంపిన సాధక బృందములకు సత్యసాయి సందేశం. ప్రేమస్వరూపులారా, ఈ ఉపాధి పితృస్వరూపులైన పెదవెంకమరాజు ఉపాధి విసర్జన విషయము అతి విచారముతో అనేక వేల మంది నాకు సానుభూతులు పంపేది, వారి ఆత్మకు శాంతి చేకూర్చమని కోరేది. ఇది లోక సహజమేమో కాని నాకది అసహజముగా తోచుచున్నది. ఆయు పరిమితి నిండగానే కాయము వీలుట అందరికీ సహజమే, అది తప్పినది కాదు, దానినే వీరును అనుసరించిరి. ఇంత మాత్రమునకు విచారము ఎందులకు? సహజమునకు విచారము విరుద్ధ ధర్మం. పుట్టిన ఏ వస్తువైనను మార్పు చెందక ఉండదు. పుట్టుట గిట్టుటకు అనున్నది, గిట్టుట పుట్టుటకు అనున్నది సామాన్య వాక్యం. కాని పుట్టుట తిరిగి పుట్టకుండుటయే, గిట్టుట తిరిగి గిట్టకుండుటకే అను సత్యమును సర్వులు ముఖ్యముగా తెలుసుకునవలసిన విషయం. దేహమునకు వస్త్రమెట్టి సంబంధము దేహికి దేహము అట్టి సంబంధము. అయితే నాకు అట్టి సంబంధము ఏమాత్రమూ లేదు. దేహ సంబంధములు అనిత్య అసత్యములైనవి. ఆత్మ సంబంధమే నిత్య సత్య నిర్మలమైనది. అదే నాకును నీకును లోకమునకు ఏక సంబంధము. అది వదులునది కదులునది కాదు. ఎన్ని వేల ఉపాధులు మన కండ్ల ఎదుట వదులుతున్నారు, చూచుచున్నారు, వింటున్నారు, కాని ఇంకను సత్యమును తెలుసుకునలేక ఈ విధమైన సహజమునకు ఆశ్చర్యపడుతూ విచారమున విలపించుచున్నారే అన్నదే నాకు పెద్ద విచారము. అంత తప్ప నాకు ఎటువంటి విచారమూ లేదు. ఇక వారి ఆత్మకు శాంతి చేకూర్చమని వ్రాసిరి. ఇది మరింత ఆశ్చర్యకరమైన విషయం. ఆత్మకు శాంతి స్వభావమై ఉండగా ఇంకా వ్యతిరేకించి శాంతిని చేకూర్చుట ఎట్లు? స్వభావ స్వరూపములు అవినాభావ సంబంధములు కాదా? స్వరూపము ఆత్మ, స్వభావము శాంతం, రెండును ఏకమై ఉండునవి. లోకమున ఏ చింతయు లేక, ఏ బాధలు పడక, ఎవరితో సేవ చేయించుకనక కడపటి శ్వాసము వరకు తన కర్మలు తాను చేసుకుంటూ మరణమును చింత కూడా లేక ఆనందముతో అంత్యశ్వాసమును విడుచుట అదృష్టమనియు పుణ్యాత్ముడనియు తలంతురు. ఇతను ఈ చిహ్నములే కాక ఈనాడే కాక ఏనాడు ఈ ఉపాధికి తండ్రి అని అనిపించుకున్నాడో, ఏనాడు ఈ ఉపాధి అతనికి పుత్రుడు అనిపించుకున్ననో ఆనాడే అతని జన్మ ధన్యమైనది, పుణ్యమైనది. అట్టి ప్రాప్తి యుగమునకు ఒక్కరికే ప్రాప్తించును, అందరికీ సాధ్యము కాదు. ఎట్టి వారికైనను ఎన్ని దినములు ఉండినను సత్కీర్తే స్థిరముగా నిల్చుచున్నది. మిగిలినవి గాలిలో లీనమై దేహమున్నంత వరకు సత్కర్మలు చేయించుచు, సద్గుణములు అలవరుచుచు, సదాచారములు సంచరించుచు సర్వేశ్వర చింతలో శ్వాసము లీనము చేయుటే సార్థకత. కనుక పదిలిన ఉపాధులకు చింతించుట మానుడు. ఉపాధులను వదిలి సమయమున ఉమాపతిని తలంచుట నేర్చుకొనుడు. ఎట్టివారికైనను ఎన్ని దినములు ఉండినను సత్కీర్తే స్థిరముగా నిల్చున్నటువంటిది. మిగిలినవి గాలిలో లీనమగును.
ఒక్కొక్కప్పుడు భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో తెలియక భక్తుడు సందిగ్ధంలో పడతాడు. అలాంటి సందర్భంలో తన అవ్యాజ ప్రేమను వ్యక్తపరుస్తూ భగవంతుడే తనని ఎలా ప్రార్థించాలో ఉపదేశిస్తాడు. స్వామి అవ్యాజ ప్రేమకు పాత్రుడైన కస్తూరి గారికి స్వామి వ్రాసిన ఈ పద్యంలో ఎంత ఆవేదనాభరితమైన ప్రార్థన ఉందో వినండి. కరుణింప నీకంటే ఘనులెవ్వరిని కదా ఆశ్రయించి తిని నీ పదాంబుజములు. కరుణింప నీకంటే ఘనులెవ్వరిని కదా ఆశ్రయించి తిని పదాంబుజములు. మొరబెట్టుకొన్న వమ్ముగ చేయవని కదా ఎలుగెత్తి పిలిచిది ఇప్పుడు నిన్ను. ఏది వచ్చినను నీవే ఇంటివని కదా నమ్మితి నిన్ను నా మనంబులోన. అర్థించినప్పుడు లేదన నేరవని కదా చేతులొగ్గితి నీదు చిత్తమునకు. ఏమని తలంచుకొంటినన్నిప్పుడింక ఉద్ధరింపగనుంటి నీ యూహ ఏమి? ఎంతకాలంబు నిన్ను నేనిట్టు కొడుతూ ఎప్పుడు నీ వేలుదాక నేనిట్లే నిలుతు. భక్తునికి ఉపశమనం కలిగించేవి, ధైర్యస్థైర్యాల్ని పెంచి జీవిత సత్యాన్ని బోధించేవి అమృత గుళికల్లాంటి మాటలు. స్వామిని తన ఆరాధ్యదైవంగా సేవించిన కస్తూరిగారు అస్వస్థతగా ఉన్న సందర్భంలో స్వామి ఎంత చక్కని సాంత్వన కలిగించే లేఖ వ్రాశారో వినండి. కస్తూరి, అందుకో ఆశీర్వాదములు. ఏమీ భయపడవద్దు. స్వామిని వెంటనే జంటనే ఉన్నారు. ధైర్యంగా ఉండు. స్వామి చింతనే చెయ్యి. అన్ని చింతనలు మాను. దేహము నీటి బుడగ, దీనికి బాధపడవద్దు. దైవ చింతనంలో కాలం గడుపు. ఇట్లు బాబా. భగవంతుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా తన భక్తుల్ని మరిచిపోడు. స్వామి తన లేఖలలో అందరికీ ఇది స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఆచరించి చూపిస్తారు. 1964 వెంకటగిరిలో పర్యటిస్తున్న కాలంలో ప్రశాంతి నిలయంలో ఉన్న భక్తుల యోగక్షేమాలు విచారిస్తూ వారెలా మసులుకోవాలో, ఏం చేస్తే తనకు ప్రియులవుతారో తెలియజేస్తూ డాక్టర్ సీతారామయ్య గారికి ఒక చక్కని లేఖ రాశారు స్వామి. ఆ లేఖలోని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటగిరి, 16 డిసెంబర్ 1964. డాక్టర్ సీతారామయ్యకు అందుకో ఆశీర్వాదములు. వెంకటగిరిలో సభలు చాలా ఆనందంగా జరిగాయి. జనులు వేలాదిగా వచ్చారు. నిన్న పెద్ద ఆసుపత్రి ఒకటి కాళహస్తి సమీపంలో నేనే ప్రారంభించాను. దానికి బలరామరెడ్డి మినిస్టర్ అధ్యక్షత వహించారు. చాలా అద్భుతంగా జరిగింది. స్వామిని ఉత్సవంతో తీసుకువెళ్లారు. నేడు నాయుడుపేటలో సభలు, రేపు ఏర్పేడు మడయాల ఆశ్రమంలో మీటింగు, అనగా 17వ తేదీ. అది చూసుకుని 18వ తేదీ మద్రాసు వెళ్లి అక్కడ సభలలో పాల్గొని పత్తి చేరుకుంటాను. పత్తి నుండి బయలుదేరింది మొదలు ఎక్కడ చూసినా దినమంతా సభలే, ఒక్క దినమూ విరామం లేదు. అందుచేత జాబులు వ్రాయటానికి వీలుపడలేదు. ఇక్కడ కూడా సభలు విరామం లేకపోయినా నేను ప్యాలెస్లో ఉండడం చేత ఇతరుల ఒత్తిడి అంతగా లేదు. ఆ కారణం చేత జాబు రాస్తున్నాను. మందిరంలోని భక్తులందరికీ ఆశీర్వాదాలు అందించు. వారందరికీ వారి వారి కార్యక్రమములు వారి శక్తిలోపం లేకుండా యథారీతిగా చేస్తూ, ప్రశాంతికి భంగం రాని లేని క్రమశిక్షణ పాటిస్తూ, ప్రార్థనతో కాలాన్ని పవిత్రం చేయమని తెలుపు. స్వామి నిరంతరము వెంట ఉండి కంటితో చూస్తున్నారని తెలుపు. సర్వకర్మలయందు, సర్వకాలములందు, సర్వపదార్థములయందు సాయి ఉన్నాడనే భావంతో మెలిగితే అదే సరియైన భక్తి, అదే మానవత్వం యొక్క వివేకశక్తి, దివ్యమైన రక్తి. మద్రాసునందు జరిగే విషయాలు తెలుపుతాను. వచ్చే భక్తులకు కిష్టప్పతో ప్రసాదమిచ్చి పంపమని తెలుపు. నిశ్శబ్దంగా పరిశుద్ధంగా ఉండమని తెలుపు. భజనంలో పోట్లాటలు లేక, రాగద్వేషములు లేక, రక్తి కట్టినట్ల మనసును హరించినట్ల ప్రార్థనలు చేయమని తెలుపు. వరాలమ్మ విషయంలో మీరు వెళ్లి జాగ్రత్తగా చూడమని తెలుపుతున్నాను. బయటకు వెళ్లిటకు వీలు లేకుండా డాక్టర్ సరస్వతి ఉండిన ఇంట్లోనే ఆమెను పెట్టవచ్చును. విచారించి మీరు దానికి తగిన ఏర్పాట్లు తెలుపు. మగపిల్లలను బయట ఎక్కడా తిరగకుండా మందిరం ఆవరణలోనే తగిన జాగ్రత్తలతో మెలగవలనని హెచ్చరించు. మందిరవాసులు పనిలేని పనిగా బయట తిరుగుట సరైన లక్షణం కాదనియు, భక్తికి పూర్తిగా విరుద్ధమనియు, బయటివారితో చెలిమి అశాంతికి మార్గం తీయునని గట్టిగా చెప్పు. ఎవరి సాధన వారు చేసుకుంటూ మితభాషతో కాలమును పవిత్రం చేయుటే సాయికి హాయ్ అని నొక్కి చెప్పు. అందరికీ మరొక తూరి ఆశీర్వాదాలు అందించు. బాబా భగవాన్ మాటలు గాయపడిన హృదయాలకు చింతామణి పూతల ఉంటాయి. వారి ఆధ్యాత్మికతకు మెరుగులుదిద్దుతాయి. కుమారమ్మకు స్వామి వ్రాసిన లేఖలో ఈ విషయం స్పష్టమవుతుంది. కుమారమ్మ, అందినీ ఆర్తనాదం, కరిగమదీయ హృదయం, పొంగిపొరలివచ్చు భక్త్యావేశములు వెల్లివిరిసిపారాను. ప్రీతిధ్వనులతో మిన్నిముట్టాను. నా మనసు పట్టాను. నేను వశుడనే. చింతిల్లకు సంతసము సమీపములనే పొందగలవు. సాయిమాత దయావుడిలో నీ దుఃఖమును దాచుకుందు. ఆనందపు అలపై ఆడిపాడుదు. ఆవేశమును అణచుకుందు. ఆ ఈశుని తలుచుకుందు. పరవశమున పానము చేతు. రమ్ము బృందావనము, తెమ్ము మీ పతిని సహితము, లెమ్ము ప్రయాణమునకు. గోవులు కృష్ణుడు మరొకరైనా జీవులు కృష్ణుడు నీకు చాలు. ఆ కృష్ణుడే ఈ కృష్ణుడు, ఈ కృష్ణుడే ఆ కృష్ణుడు. అవునా కాదా? కాదందువ వీలులేదు. అవునందువ అదేట్లు? దీనికి జవాబు తీసుకుందరా. నీ బాబా. స్వామి తన చిరకాల భక్తులకు తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు ఎంత మధురమైన భాషలో తెలిపారో వినండి. వర త్రిమూర్తులనైన పసిపాపలుగా చేసి తనరారు అనసూయ ధనమదీది. చండాలుడై తన్ను చెంతచేరగా వ్యాధు దహయించు దమయంతి ధనమదేది. అగ్నిగుండము చుచ్చి అలయక దరహాసమును గొల్చు జానకీ ధనమదేది. ధవునికై పరులేండ్ల దాసియై ముదముంది ధరణి చంద్రమతి సద్ధనమదేది. ధవుని బ్రతికించు సావిత్రి ధనమదేది. ధరణి అఖిలార్ధ సాధక ధనమదేది. తరుణి అట్టి పాతివ్రేత్త ధనమిమీది. అంతకంటెను వేరు ఆభరణమేది? పుట్టపర్తి సత్యసాయి పుట్టిన పండుగ పలుకు పంచదార ప్రసాదమును ఆరగించి ఆయురారోగ్య ఆనందములతో పుత్రమిత్ర పౌత్రాభివృద్ధులై ప్రకృతిని జయించి పరమాత్మను సాధించండి. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం పుట్టపర్తి. పిన్నలు పెద్దలు అన్న తారతమ్యం స్వామికి లేదు. పృథ్వీ అనే విద్యార్థికి తన లేఖలో ఎంత చక్కని సందేశాన్ని అందించారో చూడండి. తెలుగు ఉత్తరాన్ని స్వామి ఇంగ్లీష్లో రాశారు. స్వామి చమత్కారానికి, హాస్య చతురతకి ఇదొక చక్కని నిదర్శనం. పృథ్వీ, అందుకో ఆశీర్వాదములు. గురుపూర్ణిమ విషయం అమ్మా నాన్నల వల్ల వినగలరు. టైము లేక త్వరగా వేశాను. బాగా చదువు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకో, అది నీ స్వామికి సంతోషం. ఎక్కడికి వెళ్లవద్దు, అమ్మా నాన్నల మాటలు నడుచుకో, అది నీ జీవితమునకు వెలుగు. ఆశీస్సులతో బాబా.
స్వామివారు తమ లేఖల ద్వారా కష్టాల్లో ఉన్నవారిని ఓదారుస్తూ, ఆనందంలో ఉన్నవారికి ప్రోత్సాహాన్నిస్తూ, సాధన చేసేవారికి మార్గం చూపుతూ, ఇలా ఎన్నో విధాలుగా భక్తులను ఆశీర్వదిస్తూ వచ్చారు. అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు సాహితీ లోకానికే కాక భక్త కోటికి కూడా ఏ విధంగా ఆదర్శాన్ని, దిశానిర్దేశాన్ని, తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించారో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ అనంత ప్రేమసాగరంలో ఇది కేవలం ఒక చిన్న నీటి బిందువు మాత్రమే. ఈనాటి ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమానికి తెరదించుతూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చక్కని పాటను వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
Oh.